Welcome to another faith-building message from Samuel Pada, pastor of the King's Temple in Hyderabad, India. Thank you so much for tuning in today. We hope this message inspires and encourages you.
గత వారం మనం ఈ యొక్క అంశం గురించి విశ్వాసముతో సమస్తము సాధ్యమైన అంశం గురించి మాట్లాడుతూ ధ్యానిస్తూ ఏ భాగంకి వచ్చామంటే వాట్ ఈస్ ఫెయిత్ అంటే విశ్వాసం అంటే ఏంటి అనే అంశం దగ్గర వచ్చి కొద్దిగా ధ్యానించి ఆపేశాం. అక్కడ మొదలు పెట్టుకుందాం. హెబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం.
విశ్వాసమనున్నది
నిరీక్షింపబడు వాటి యొక్క
నిజస్వరూపము.
మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది ఇంకా మన అనుభవంలోకి రాలేదు, కానీ అది నిజము అనేటువంటి ఆ అనుభవము, ఆ నిజము అనేటువంటి ఒక ఒక రకమైన నిశ్చయత మన హృదయంలో కలుగుతుంది. అది ఇంకా కనపడలేదు, అది ఇంకా మనం అనుభవించలేదు, అది ఇంకా రాలేదు, కానీ అవుతుంది అనే ఒక రకమైనటువంటి నిబ్బరమైనటువంటి నిశ్చయత మన హృదయంలో కలుగుతుంది. దానిని విశ్వాసం అంటారు.
అదృశ్యమైనవి,
అదృశ్యమైన అంటే మన మన పంచేంద్రియాలకి అనుభవంలోకి రానిటువంటిది అనమాట. అదృశ్యమైంది,
ఉన్నవనుటకు
రుజువై ఉన్నది. అది ఏదైతే ఈ పంచేంద్రియాలతో మనం దాన్ని తాకలేము, ముట్టలేము, చూడలేము, ఆ దానిని కూడా అది నిజము అనేటువంటి ఒక రకమైనటువంటి ఆ నమ్మకము హృదయంలో ఏర్పడమే విశ్వాసం అంటాం. ఇంకో తర్జుమాలు ఏముంది?
నమ్మకం అనేది
విశ్వాసం అనేది నమ్మకం కూడా అనమాట. నమ్మకం అనేది
ఆశతో ఎదురు చూచే
వాటిని గురించిన నిశ్చయత. అంటే విశ్వాసం అనేది ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్నావో అది జరిగింది అనే నిశ్చయత.
కంటికి కనిపించని వాటిని గురించిన నిర్ధారణ
ఇది చాలా అవసరం. ఎందుకంటే మరి మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువు.
అందుచేత
ప్రార్థన చేయునప్పుడు
మీరు అడుగుచున్న వాటినెల్లను
చూసారా? మీరు ఏదైతే ప్రార్థనలో అడుగుచున్నారో అది
పొందియున్నామని
పొందలేదు. ఇంకా ఈ లోకంలో పొందలేదు. ఈ పంచేంద్రియాలతో మనం దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో పొందియున్నామని
నమ్ముడి.
హల్లెలూయా. అప్పుడు
అవి మీకు అనుగ్రహించబడును.
చూసారా? అంటే అదృశ్య ఆత్మీయ లోకంలో చూసారు, రెండు లోకాలు ఉన్నాయి. ఒకటి సహజ లోకము, మనం ఏదైతే పంచేంద్రియాలతో మనం తెలుసుకోగలమో. ఇంకోటి పంచేంద్రియాలకి అతీతమైనటువంటి లోకం, అదేంటి? స్పిరిట్ వరల్డ్, అంటే ఆత్మకు సంబంధించిన లోకం. ఆత్మ, దేవుడు ఆత్మయి ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఆత్మయి ఉన్నాడు కాబట్టి మనము మన పంచేంద్రియాలతో దేవుణ్ణి మనం అనుభవించలేము, గ్రహించలేము. అంతేకాదు విశ్వాసం అనేది కూడా ఆ లోకానికి సంబంధించింది కాబట్టే మన మనస్సు దాన్ని గ్రహించలేదు. ఇందుకే చాలాసార్లు మనకు చాలా కష్టంగా ఉంటుంది. విశ్వాసులైన మనకు కూడా విశ్వాసంలో ముందుకెళ్ళాలంటే చాలా ఛాలెంజింగ్గా, చాలా కష్టంగా, సవాలు చేస్తున్న విధంగా ఉంటుంది. దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుడు, ఇదంతా నేను రాసుకోలేదు కానీ చెప్తున్నా వినండి, రోమీల కృష్ణ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి.
తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు.
హల్లెలూయా. ఆగండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు మన దేవుడు అంటే ఏంటి అర్థం? లేదు కానీ ఉంది అంటున్నాడు దేవుడు. అంటే అబద్ధమా? కాదు. ఆత్మీయ లోకంలో అది సత్యమై ఉన్నది, కానీ ఈ సహజ లోకంలో అది ఇంకా నెరవేర్చబడలేదు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన లోకములో అది నెరవేర్చబడ్డది. ఉదాహరణ, యేసు ప్రభు మన కొరకు శరీరధారి అయి వచ్చి మన పాపముల నిమిత్తమై శిలువ రాణి మీద చనిపోయి దాదాపు 2000 సంవత్సరాలు అవుతుంది. కానీ వాక్యంలో చూసినట్టయితే ఏమనుందంటే, జగత్తుకు పునాది వేయబడక ముందే ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొర్రె పిల్ల వధించబడ్డది అని ఉంది. హల్లెలూయా. చూసారా? అంటే ఆ లోకంలో అది పరిపూర్ణమైపోయింది, కానీ ఈ లోకము, ఎందుకంటే ఆ లోకములో ఏది, ఆత్మీయ లోకంలో సమయం అనేది లేదు. దాన్ని ఇటర్నిటీ అంటారు, నిత్యత్వం. నిత్యత్వంలో ఎప్పుడు కూడా గమనించండి, నిత్యత్వం ఎటువంటిదంటే సమయము లేనటువంటి లోకం. నిన్న లేదు, రేపు లేదు, ఎప్పుడు ఇప్పుడే అన్నమాట అది, ప్రస్తుతం. అందుకే విశ్వాసం అని, నౌ ఫెయిత్ ఈజ్, ఇప్పుడు విశ్వాసం ఎప్పుడు కూడా ఇప్పుడు అని నమ్ముతుంది. రేపు పొందుతాను అనేదాన్ని విశ్వాసం అనే నిరీక్షణ అంటారు. చూసారా, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం నేను చెప్పేది. ఎక్కడ మనకు సవాలో తెలుసా? మనం ప్రార్థన చేస్తాం, దేవుడు ఇస్తాడు 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 అని విశ్వాసంలో ముందుకెళ్తున్నాం అనుకున్నాం. కాదు, ఎప్పుడైతే ఇస్తాడు అనుకుంటున్నామో అది నిరీక్షణగా మారుతుంది. నిరీక్షణ మనం ఏమి పొందలేం. నిరీక్షణ దేనికి ఇవ్వబడుతుందంటే, నిరీక్షణ నీ విశ్వాసానికి దారి చూపిస్తుంది, ఒక గమ్యాన్ని ఏర్పరుస్తుంది. హల్లెలూయా. ఎలాగంటే, ఒక బిల్డింగ్ మనం కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే సిమెంటు, ఇటక, రాళ్ళు తేగానే, తెచ్చి గుమ్మరించగానే ఇల్లు తయారవుద్దా? అవ్వదు. అవన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. అందుకే ఇంగ్లీష్లో నౌ ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ అని ఉంది, అంటే వస్తువులు అన్నమాట, పదార్థాలు. నౌ ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫార్. ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో దాన్ని తయారు చేయడానికి, దాన్ని పరిపూర్ణంగా అయ్యి ఈ లోకంలో దాన్ని చూడడానికి కావలసిన పదార్థాలు విశ్వాసం అనేది అనుగ్రహిస్తుంది. కన్ఫ్యూజ్ చేయటం లేదు కదా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలనగానే ఎవరికైనా బుద్ధున్నోడు ముందుగా వెళ్ళి ఇటక కొనడు, లేకపోతే శాండ్ తెచ్చుకోడు, లేకపోతే సిమెంట్ కొనడు, ఏం ఇసుక తేయడు, ఏం చేస్తాడు, ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాడు. ఆర్కిటెక్ట్ అంటే ఎవరైతే బొమ్మ గీస్తారో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇటువంటి ఇల్లు కావాలి, 4 బెడ్రూమ్లు కావాలి, 1 కిచెన్, 2 హాల్స్ కావాలి, ఇలాగ మాట్లాడినప్పుడు మన యొక్క ఉద్దేశాలని చెప్పినప్పుడు మనం ఏం ఆశిస్తున్నామో అదంతా పేపర్ మీద గీస్తాడు. గీసి పర్మిషన్లన్నీ వచ్చిన తర్వాత అప్పుడు తెచ్చి ఇంజనీర్కి ఇస్తే, ఇంజనీర్ ఏం చేస్తాడు, ఇన్ని బ్యాగ్ల సిమెంట్ కావాలి, ఇన్ని ట్రక్ల ఇసుక కావాలి, ఇంత ఇనుము కావాలి అని చెప్పినప్పుడు అవి తెస్తాయి. ఆ పదార్థాలు ఏం చేస్తాయి, ఈ బిల్డింగ్ని కట్టడానికి ఒక దారి చూపిస్తున్నాయి. ఎవరికి? ఆ వర్కర్స్కి, పనిచేసేవారికి, ఆ ఇంజనీర్కి, ఆ కూలీ వారికి. ఈ పదార్థాలని ఏ విధంగా వాడి ఆ గృహాన్ని నిర్మించాలో ఇచ్చేటువంటి డైరెక్షన్, అంటే దిశ ఎవరిస్తున్నారు, ఆ పటము, చిత్రం, దాన్ని మనం నిరీక్షణ అంటాం. హల్లెలూయా. నువ్వు మళ్ళీ చదువు 24 వచనం.
లేని వాటిని
ఉన్నట్లు, 24:11-24
ప్రార్థన చేయనప్పుడు,
మీరు ప్రార్థన చేసినప్పుడు,
మీరు అడుగుచున్న వాటిని,
మీరు అడుగుచున్న వాటిని అంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే నిరీక్షిస్తున్నారో, వాటినన్నిటినీ కూడా పొందియున్నామని నమ్ముడి. హల్లెలూయా. అంటే హల్లెలూయా, దేవుడు అనుగ్రహించేశాడు అని నమ్మాలి. ఇది విశ్వాసం. అంటే ఇంకా ఈ లోకంలో అది రుజువు కాలేదు, కానీ ఆ లోకంలో దేవుడు ఏం చేశాడు, ఇచ్చేశాడు. అడిగింది నువ్వు పొందావని నమ్ము, నమ్మింది అప్పుడు నీకు అనుగ్రహించబడునన్నది. ఎక్కడ అనుగ్రహించబడుతుంది? ఈ లోకంలో. పొందేదెక్కడ? ఆ లోకంలో. అనుగ్రహించబడేది ఎక్కడ? ఈ లోకంలో. అర్థమైందా? హల్లెలూయా. విశ్వాసంలో ముందుకు కొనసాగాలంటే, అందుకే నువ్వు ఎప్పుడైతే నీ స్వస్థత గురించి ప్రార్థన చేస్తావో, అయ్యా నీకు స్తుతి చెల్లిస్తున్నాను, నీ గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను అని చెప్పావు, కాబట్టి నీకు స్తోత్రం. నా సింప్టమ్స్ అంటే సూచనలు ఇంకా ఉండొచ్చు, ఆ జ్వరం ఇంకా ఉండొచ్చు, ఆ అనారోగ్యం ఇంకా ఉండొచ్చు, కానీ దానిని బట్టి నేను స్తుతించటం లేదు, కానీ నీ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎందుకు? నీ వాక్యంలో నువ్వేమన్నావు, నేను స్వస్థత నొంది ఉన్నాను. ఎక్కడ నొంది ఉన్నాను? ఆ ఆత్మీయ లోకంలో నేను అది పొందుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దానికి వదలకుండా నా నోటితో ఒప్పుకుంటూ దేవుని స్తుతిస్తున్నాను. దానివలన పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు మీకు అది అనుగ్రహించబడును. అంతేనా? అనుగ్రహించబడును. ఆమేన్. పొంది ఉన్నామని చెప్పి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు కొనసాగినప్పుడు ఖచ్చితంగా అది నీ యొక్క అనుభవంలోకి రానై ఉన్నది. అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అంటే ఏంటిది? ఇది ఆత్మ సంబంధించినది, మనసుకు సంబంధించినది కాదు. విశ్వాసం అనేది మన పంచేంద్రియాలకి అతీతమైంది. ఎందుకు? ఇది ఎక్కడిది? ఇది మన ఆత్మీయ లోకానికి సంబంధించింది. ఆమెను చెప్పాలి. కాబట్టి విశ్వాసం అంటే ఒక నిర్ధారణ, ఒక నిశ్చేత, బలమైన నమ్మకము. అందుకే విశ్వాసంలో మాట్లాడినప్పుడు ఒక్కోసారి మన మనసుకి, ఎందుకు మన మనసు అనేది ఈ పంచేంద్రియాల లోకంలో ఉండేది అర్థం కాదు, వెర్రితనంగా అనిపిస్తుంది. ఉదాహరణకి లూకాసు వార్తకి వెళ్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో మొదటి వచనం చూసినట్టయితే అప్పుడు యేసు ప్రభు గల్లే ప్రాంతానికి వచ్చి తన బోధించేటప్పుడు జనసమూహం చాలా గొప్పగా అయినప్పుడు ఆయన ఏం చేశాడు, అక్కడ ఒక దోణి చూసి ఆ దోణిలో అడుగుపెట్టి పేతుర్ని లోపలికి నూకమన్నప్పుడు ఆ లోపల నిలబడి ప్రసంగించాడు. దాని తర్వాత 4వ వచనం చదువుదాం.
ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతుగా నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని
సీమోనుతో చెప్పగా. హల్లెలూయా, ఆగండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా ఏదైనా దేవుడి కొరకు ఇచ్చినప్పుడు ఎప్పుడూ కోల్పోవు, అది వేరే సత్యం. కానీ కొద్దిసేపు దాని గురించి ఆలోచిద్దాం. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును అనేది వాక్యంలో. ఆమెన్. ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క రాజ్యం ప్రకటించడానికి వచ్చిన ప్రభువుకి తన దోణిని ఇచ్చాడు. యేసు ప్రభు దాన్ని వాడుకొని అనేకులకి దేవుని యొక్క వాక్యము ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత పేతుర్ని దీవించాలని ఆశించి ఏమంటున్నాడు, అయ్యా పేతురు నీ దోణిని లోతుగా తీసుకెళ్ళు, అక్కడ చేపలు పట్టుటకు నీ వలను వేయుడని సీమోనుతో చెప్పగా.
సీమోను
ఏలినవాడా, రాత్రంతయు
మేము ప్రయాసపడితిమి
కానీ మాకేమీ దొరకలేదు.
అయినను నీ మాట చొప్పున
వలలు వేతుమని
ఆయనతో చెప్పాను.
ఆగండి. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా పేతురు నువ్వు లోతుగా తీసుకెళ్ళి నీ దోణిని అక్కడ వల వేయు చేపలు పట్టుకోవడానికి. ఆగండి. పేతురు అంటున్నాడు, అయ్యా చేపలు పట్టే సమయం రాత్రి, రాత్రంతా శ్రమ పడ్డాం. నిజంగా మరి అనలేదు పేతురు, కానీ ఎన్నో తలంపులు ఆయన మనసులో ఎల్లుంటాయి. అయ్యా ఏసయ్య నువ్వు నిజమే దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నావు, కానీ నీ వృత్తి చూస్తే నువ్వు వడ్రంగి వాడివి. నేను బెస్తోడిని, చేపలు పట్టేది మా వృత్తి, పుట్టినప్పటి నుంచి మేము చేసేటువంటి పని, మా నేర్పరితనం ఏంటి, మా యొక్క యునో ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం ఏంటి, ఏది చూసినా కూడా నీవు చెప్పేది వీటన్నిటి కూడా భిన్నంగా ఉంది. ఆగండి. యేసు ప్రభు ఏం బోధించడానికి వచ్చాడు, రాజ్యము గురించి, దేవుని రాజ్యము గురించి బోధించడానికి వచ్చాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం.
కాలము సంపూర్ణమై ఉన్నది,
దేవుని రాజ్యము సమీపించి ఉన్నది.
మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలీలయకు వచ్చెను.
హల్లెలూయా. మరి దేవుని రాజ్యం అని లేదా అక్కడ, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ వచ్చాడు. హల్లెలూయా, ఆమెన్. చూసారా, దేవుని రాజ్యము ప్రకటించి దేవుని రాజ్యంని ప్రదర్శించాడు. అక్కడ ఇంకా చదువుతూ వెళ్తే ఆ అధ్యాయంలో రోగుల్ని స్వస్థపరిచాడు, ఎటువంటి అనారోగ్యంతో వచ్చినా వారికి స్వస్థతను అనుగ్రహించాడు, యూనో రకరకాలైన అద్భుతాలు చేసి ఇది దేవుని రాజ్యం అని చూపించాడు. దేవుని రాజ్యము ఎప్పుడు కూడా మరి సమాధానము, సంతోషము, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసంతో ఉండేటువంటి స్థలం, ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి మార్గాన్ని చూపిస్తూ బోధించుకుంటూ వచ్చాడు యేసు ప్రభు. ఆ రాజ్యంలో దేవుడు ఏమన్నాడు, మీకు జీవమును సమృద్ధి జీవము ఇవ్వడానికి వచ్చాను. అంటే ఆ రాజ్యంలో సమృద్ధి అనేది దేవుని చిత్తం. చూడండి, ఇక్కడ పేతురు రాత్రంతా చెమటోడ్చి మరి పనిచేశాడు. ఏం పట్టుకున్నాడు, ఏమీ పట్టుకోలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుతో సన్నిహితం అవుతావో, యేసు ప్రభుకి నీ జీవితాన్ని అప్పచెప్తావో, ఆయన నీ యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు, ఆయన నడిపింపు ప్రకారంగా నడిచినప్పుడు సమృద్ధి నీ యొక్క పోర్షన్ అవుతుంది, నీ యొక్క భాగం, నీ యొక్క అనుభవం అవుద్ది. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటి? సమృద్ధి. దేవుడు పేతుర్ని సమృద్ధిగా దీవించాలని. ఎందుకు? ఆయన చేసిన పనికి. విత్తుడి, విత్తుట, కోయుట, నువ్వు చేసిన పనికి సమృద్ధితో దీవించాలని ఆశించేమన్నాడంటే, పేతురు నీ దోణిని లోతుగా తీసుకెళ్ళి అక్కడ వలవే. ఎందుకు? చేపలు పట్టుకోవడానికి. అయ్యా, చేపలు పడవు ఇక్కడ, రాత్రంతా కష్టపడ్డాం, కానీ విను, అయినను అంటున్నాడు. ఆగండి, అయినను చేస్తాను. ఎందుకు చేస్తాను అన్నాడు? యేసు ప్రభువును వింటున్నప్పుడు ఏమైందంటే ఒక రకమైన విశ్వాసం పుట్టింది. ఎందుకు విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన. దేవుని వాక్యం వినుట వలన మనకి విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు? నా ఆలోచనకి, నా అనుభవానికి, నా నేర్పరితనానికి అన్నిటికీ భిన్నంగా ఉన్నా నీవు చెప్తున్నావు. ఏదో జరిగింది నా హృదయంలో, కాబట్టి కదిలింది, కాబట్టి నీ మాట ప్రకారంగా నేను వలవేస్తాను అన్నాడు. హల్లెలూయా చెప్పాలందరూ. కానీ అర్థం చేసుకోండి, ఇక్కడ యేసు ప్రభు ఏదైతే చెప్తున్నాడో తన మనసుకి అది బుద్ధిహీనతగా ఉంది. ఏదైతే చెప్తా అది వెర్రితనంగా ఉంది. ఎందుకు? విశ్వాసం అనేది ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోక అంటే ఆత్మీయ లోకానికి సంబంధించింది. విశ్వాసం ఎప్పుడు కూడా ఏం కోరుతుందో తెలుసా? దేవుడు ఎప్పుడు మన నుంచి ఏం కోరుతాడంటే, విశ్వసించినట్టయితే విధేయతతో ఆ పని చేయాలి. నువ్వు నమ్ముతున్నాను నమ్ముతున్నాను నమ్ముతున్నానని ముందుకు అడుగు వేయకపోతే అది విశ్వాసం కాదు, అది మనసుతో అంగీకరించడమే. అనేక మంది క్రైస్తవులు తన జీవితాల్లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే, వారు అంగీకరిస్తారు కానీ నమ్మరు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, మీలో ఎంతమంది యేసు ప్రభు ఈరోజు కూడా అస్వస్థతగా ఉన్నట్టయితే మీరు స్వస్థపరచబడడం అనేది ఆయన చిత్తము, ఆయన ఇక్కడ ఉంటే మిమ్మల్ని స్వస్థపరిచేవాడు అని నమ్ముతున్నారంటే అందరూ చేతులు ఎత్తారు. ఈరోజు కూడా దేవుడు స్వస్థపరచగలడా అంటే అవును అంటారు. స్వస్థపరుస్తాడా అంటే అవును అంటారు. మరి అయితే అవును అంటే మరి ఇంకా అనారోగ్యంలో ఎందుకున్నారు మీరు? మీరేమనుకున్నారు? అవును అన్నందుకు నీకు విశ్వాసం ఉందని కాదు, నువ్వు మనసుతో అంగీకరిస్తున్నావు. విశ్వాసం ఉన్నట్టయితే అది మనసుతో అంగీకరించడమే కాదు, నీ హృదయములో నువ్వు అది నిశ్చేతగా నమ్ముతావు, అది నాది, ఏ రకంగా అయినా సరే దాన్ని నన్ను కోల్పోను, ఏ సాతానుకున్నా నా నుంచి దొంగిలించనీయను, నేను నిశ్చయంగా నమ్ముతున్నానని చెప్పి నువ్వు అడుగు వేసి దానికి. ఎందుకు నమ్ముతున్నావు? కాబట్టి నమ్మకానికి రుజువు ఒక క్రియ. క్రియ లేని విశ్వాసము మృతము అనేది వాక్యంలో. హల్లెలూయా. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? నాకు ఏమీ అర్థం కావడం లేదు ప్రభువా, ఇది వెర్రితనంగా ఉంది, అయినను నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నేను చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా చెప్పాలందరూ. జనులారా వినండి, దేవుడు మనతో మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా మాట్లాడచ్చు, మరి కళల ద్వారా మాట్లాడచ్చు, ఏ రకంగా మాట్లాడినా ఆ మాట నువ్వు నమ్మినట్టయితే అందరికెళ్ళి చెప్పుకొని ఉత్తి రాసి పెట్టుకోవడానికి కాదు, నమ్మినట్టయితే అడుగువై. హల్లెలూయా. అడుగువై ముందు కొనసాగు. అప్పుడు ఆ విశ్వాసాన్ని యొక్క నువ్వు విశ్వాసంతో ఒబీడియన్స్ అంటే విశ్వాసంతో విధేయతతో ముందుకు నడుస్తున్నావు కాబట్టి దాని ఫలము నువ్వు అనుభవించగలవు. ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ 7వ వచనం,
వారు అలాగు చేశారు.
అలాగు చేయడం అంటే విశ్వాసముతో విధేయత చూపించారన్నమాట. విశ్వాసముతో విధేయత చూపించారు, అలాగు చేసి
విస్తారమైన చేపలు పట్టిరి.
హల్లెలూయా. చూసారా, దాని ఫలం ఏంటండి? విస్తారమైనటువంటి పంట, విస్తారమైనటువంటి ఫలము. హల్లెలూయా. విశ్వాసములో నడిచిన వాడు ఓడిపోడు, విశ్వాసములో నడిచిన వాడు సమస్తాన్ని సాధించగలడు, ఎటువంటి పరీక్షనైనా నెగ్గగలడు, ఎటువంటి యోధుడినైనా ఓడించగలడు, ఎటువంటి తుఫానునైనా ఆపగలడు. హల్లెలూయా. విశ్వాసం వలన ఇవన్నీ మనం పొందగలము. హల్లెలూయా చెప్పాలి, ఆమేన్. కాబట్టి ఇప్పుడు యెహోషువను తీసుకోండి. ఏమన్నాడు దేవుడు? యెరికో చుట్టూ రోజు ఒకసారి తిరగమన్నాడు, 7 రోజు 7 మార్లు తిరిగి బూర ఊదమన్నాడు. ఊదినప్పుడు గోడలు కూలిపోతాయి. ఏమన్నా అర్థం ఉందా దీనికి? బూరలు ఊదితే, గట్టిగా అరుస్తే గోడలు కూలిపోతాయా? మన చదువు, మనము ఈ లోక సంబంధంగా ఆలోచించినట్టయితే అది అసంభవము, అది వెర్రితనం. ఒకసారి ఆలోచించండి, లక్షలాది మందిని నడిపిస్తున్నాడు యెహోషువ. వారందరిలో నేను అనుకోను అందరూ యెహోషువ నమ్మారని. అనే ఎక్కడైనా సరే, ఏ లీడర్ అయినా సరే, ఎంత దేవుని చేత అభిషేకించబడినా చాలామంది ఉంటారు అని వ్యతిరేకించేవారు, విమర్శించేవారు, నమ్మనటువంటి వారు ఎప్పుడు ఏలెత్తి చూపించడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వారు అనేకులు ఉండొచ్చు. ఎందుకంటే మోషేకే ఉన్నారు అనేక మంది జనులు, ఆయన ఏలెత్తి ఆయనలో ఎప్పుడు తప్పుపడడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేసేటువంటి వారు ఉన్నారు. అప్పుడు యెహోషువ ఏమన్నాడు, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అయ్యా, ఎలా తీసుకుంటాం ఎరుకొని, ఎలా ఓడిస్తాం, ఎలా మన స్వాధీనపరచుకుంటాం? ఏమీ లేదయ్యా, రోజు ఒకసారి చుట్టూ తిరగాలి, మాట్లాడొద్దు, ఏడో రోజు 7 సార్లు తిరగాలి, నేను సాగ చేసినప్పుడు బూర ఊదండి, అందరూ గట్టిగా అరవండి, గోడలు కూలిపోతాయి. ఎంతమంది ఆ రోజు యెహోషువ అని ఆలోచించి, అయ్యా వీడికి పిచ్చి ముదిరింది అనుకుంటుంటారు. దేవుడు 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 అన్నాడు, ఎంత పిచ్చి ముదిరిపోయిందో చూసావా? అనేకులు ఈరోజు కూడా దేవుని నమ్మిన బిడ్డలను ఆ విధంగా విమర్శిస్తూ ఉంటారు. నేను నూతనంగా రక్షించబడి ఆత్మచేత నింపబడి భాషలతో మాట్లాడినప్పుడు దేవుడు అద్భుతంగా వాడుకుంటూ ఉన్నాడు. వాక్యం చెప్తున్నాను, మా బంధువుల్లో ఒక ఆయన చూసి, ఆయన డాక్టర్, ఈయన వెంటనే పిచ్చాత్రి ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్ష చేయించాలి, ఎందుకంటే ఇతని మత స్థిమితంగా లేదన్నాడు. చూసారా, ఈ లోకానికి సంబంధించిన వారు ఈ దైవికమైనటువంటి అనుభవాన్ని అర్థం చేసుకోలేరు, ఎందుకంటే ఇది ఆత్మలోకానికి సంబంధించింది. జనలారా, విశ్వాసం అనేది ఆత్మలోకానికి సంబంధించింది కాబట్టి విశ్వాసంలో మనం ముందు కొనసాగాలంటే ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు అనేక మార్లు అది వెర్రితనంగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా నువ్వు దేవుడినితో మాట్లాడినా, తన వాక్యం ద్వారా మాట్లాడినా, దాన్ని నీ మనస్సుతో సలహా తీసుకోకు, నీ మనస్సుతో దాన్ని సంప్రదించకు, ఎందుకంటే నీ మనస్సు దాన్ని అర్థం చేసుకోలేదు. నీవు ఆ నిర్ధారణ, ఆ నిశ్చయత, ఆ నమ్మకం నీ హృదయంలో కలిగితే వెర్రివాడు 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 అన్నా సరే నోర్మోయ్ అని చెప్పి నువ్వు ముందుకే అడిగే నువ్వు ఫలమును అనుభవిస్తావు. నమ్మిన వారామని చెప్పండి. మళ్ళీ చదవాలి ఆ 7వ వచనం.
వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా.
వలలు పిగిలిపోతున్నాయి, అంత గొప్ప ఫలం. రాత్రంతా కష్టపడ్డారు, ఎంత పట్టారండి? ఏమీ పట్టలేదు. ఇప్పుడు గొప్ప విస్తారంగా పడుతున్నారు.
వారు వేరొక దోణిలో ఉన్న
వేరే దోణిని కూడా పిలిచారు.
తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి రెండు దోణిలు మునుగునట్లు నింపిరి.
హల్లెలూయా! దేవుడు ఎంత అద్భుత కార్యం చేసేవాడు. చూడండి, అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఎవరికి? నమ్మిన వారికి, విశ్వసించినటువంటి వారికి. విశ్వాసంలో నడవాలంటే మన మనస్సు ఏకీభవించడం కాదు, హృదయములో ఒక నిశ్చయత రావడం. మన ఆత్మలో ఒక నిశ్చయత, ఒక నిబ్బరము, ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ అంటాం. అది వచ్చినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా ముందుకు అడుగు వేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో చూస్తాయి. అందుకేమన్నాను, విశ్వాసముతో సమస్తము సాధ్యం. ఆమేన్. చూడండి, నీ హృదయంలో నమ్మి చేసే క్రియే విశ్వాసం. నీ హృదయంలో ఏదైతే నమ్ముతావో అది నమ్మింది నువ్వు క్రియగా మార్చినప్పుడు దాన్ని విశ్వాసం అంటాం. నిశ్చయత లేకుండా ఏది చేసినా అది అనుమానంతో చేసింది అవుద్ది. అనుమానంతో నువ్వు ఏది కూడా దేవుని నుంచి పొందలేవు. అనేకులు, వారు ఏమైనా, నేను ఇప్పుడే చెప్పాను, ఏమనుకున్నారు, మాకు విశ్వాసం ఉంది అనుకుంటారు. కానీ నిజంగా చూసినట్టయితే వారికి విశ్వాసం లేదు, వారికి మనసు అంగీకారం ఉంది. మనసు అంగీకారానికి విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
థాంక్స్ అగైన్ ఫర్ లిసనింగ్. టు హియర్ మోర్ మెసేజెస్ లైక్ దిస్ వన్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ పాడ్‌కాస్ట్ ఛానల్ ఫర్ పాస్ట్ ఎపిసోడ్స్. ఇఫ్ యు హావ్ బీన్ బ్లెస్డ్ బై ది మెసేజ్ టుడే, consider rating it and even sharing it with friends. For more content from the King's Temple or to connect with us, visit kingstemple.in. Have a blessed day.